దేవుడిని లక్షించగలరు. సర్వసాధారణంగా మన హిందూ మతంలో విగ్రహాలను ఆరాధిస్తారు. విగ్రహారాధన అనేది అవసరం, అది మనోనిగ్రహానికి ఉపయోగపడుతుంది. లేదా విగ్రహం మనకి భగవంతుని గుర్తు చేస్తుంది. సాధన చేసేటప్పుడు ఒక స్టేజ్లో ఆ శివరూపం కానీ విష్ణు రూపం కానీ గురు రూపం కానీ చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. ఇది రూపం ఆకర్షిస్తుంది మానవుడి మనస్సుని. బాబా రూపం అండి, వెంకటేశ్వర రూపం అండి, విష్ణు రూపం శివరూపం అండి. శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది రూపాన్ని చూస్తుంటే అంత ఆనందపడుతుంది. శరీరం దరదరిస్తుంది, ఒక నేత్రాలకే కాదు ఆనందం, మొత్తం ఇంద్రియాలకి కూడా ఆనందం కలుగుతుంది రూపాన్ని చూస్తాను. ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి కూడా రూప ఆరాధన నామస్మరణ సహకరిస్తున్న ఉద్దేశంతో మన పెద్దలు మన మహర్షులు ఋషులు ప్రాచీన కాలం కంచి విగ్రహారాధన హిందూ మతంలో సనాతన ధర్మంలో ఏర్పాటు చేశారు. దేవుడి పని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమగా మనం పనిచేస్తున్నాము, మన ఇంటికాడి పనులు కూడా అంత శ్రద్ధగా చేసుకోవాలి. మన ఇంటికాడి పని కూడా భక్తిగా చేయాలి. ఆ పూర్ణమైన అక్కడ మనస్సు పెట్టి చేస్తున్నాం లేదా, ఉరయాన్ని అక్కడ పెట్టి చేస్తున్నాం లేదా, లేకపోతే యాంకేకంగా చేస్తున్నామో భగవంతుడు చూస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వసాక్షి సర్వజ్ఞుడు, భగవంతుడు ధర్మస్వరూపుడు. సైన్స్లో లోపాలు ఉండొచ్చు, లెక్కల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ధర్మంలో లోపాలు లేదు. అది మన మతానికి అసలు సనాతన ధర్మం అని పేరు. ధర్మాన్ని ఆచరించడం వల్ల మనసుకు నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా వైరాగ్యం వస్తుంది. తర్వాత మనం ఈ భూమి మీదకి అందరం ధైర్యంగా అవడానికి వచ్చాయి. మన బుద్ధిలో ఏం దోషాలు లేవనుకోండి, ఊరికే మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు మనకు. ఆ దోషాలు తొలగించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం అని శాస్త్రం మన బుద్ధిలో ఉన్న దోషాలు ఏంటో చెప్తున్నాయి. అంటే ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మన బుద్ధిలో ఉన్న దోషాలు ఏంటో తొలగించుకుంటే మన పునర్జన్మ రాదు, మన దుఃఖాలయంలోకి రావక్కర్లేదు. ఈ ప్రపంచం గురించి భగవంతుడు భగవద్గీతలో రెండు మాటలు చెప్పాడు, రెండు ఎగ్జెక్టివ్స్ వాడాడు. ఒకటి యశాశ్వతం, రెండు దుఃఖాలు. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మన చేత చూడబడుతున్నారండి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అది దుఃఖంతో నిండి ఉంది. లోకం ఇంకా దుఃఖంతో నిండి ఉంది. అంటే మీరు ఈ లోకంలో ఒక ట్రైనింగ్ అవడానికి వచ్చారు. ఈ పనిది మీరు శ్రద్ధగా చేసుకుంటూ నన్ను పొందడానికి నా ఎన్ని భక్తి ఉంది, నాకు ఇష్టమైన కర్మ చేస్తూ సత్వగుణాన్ని పెంచుకుంటూ రాగద్వేషాలు తగ్గించుకుంటూ మీరు నాలుగు ఐక్యం కండి అని భగవద్గీతలో భగవంతుడు ఉపదేశించాడు. వేదంలో ఒక మాట ఉంది, నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకురా, చీకట్ల నుంచి వెలుతురులోకి తీసుకురా, మృత్యువు నుంచి అమృత స్థితికి నన్ను ప్రసాదించాలి. మనం ఏ వస్తువులైతే పొందుదామనుకుంటున్నామో ఆ వస్తువు మన హృదయంలో ఉంది. దీన్ని సంపాదించాలనుకుంటున్నామో కష్టపడి అది మన హృదయంలో ఉంది. మన దేహాభిమానం వల్ల ఎక్కడో ఉందని అనుకుంటున్నాం, ఎక్కడో ఉందని మన హృదయంలో ఉన్న సంగతి మనకు గుర్తు రావటం లేదు. అలా చెప్పేవాడే హృదయం దగ్గరికి చేర్చేవాడే గురువు. మీరు నేను మనం అందరం చీకట్లోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తున్నాం, అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఇంట్లోనే కానీ మనకి లౌకికమైన పనులు కానీ అలౌకికమైన పనులు కానీ పూర్తి కావు. భగవంతుని దయ లేకుండా భగవంతుని అనుగ్రహం లేకుండా మన వల్ల ఏం చేయలేము, మన వల్ల ఏం అవ్వదు, ఏదో అవుతుందని అనుకుంటే అది మన అజ్ఞానం గుర్తు. మనం ప్రయత్నం చేస్తాం అంతవరకు, ఆ పని అవుతుందా అవదా ఈశ్వరుడు స్వాధీనంలో ఉంది, ఈశ్వరుడు చేతిలో. ఆ హర్రీ మర్రీ అండ్ కర్రీ, ఈ మూడు తగ్గించుకోమని పెద్దలు చెప్తున్నారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి హర్రీ పడుతూ ఉంటారు. హర్రీ వర్రీ అండ్ కర్రీ, కర్రీ అంటే నూనె వేసిన కూరలు ఎక్కువ తినొద్దని. కొంతమంది నూనె ఎక్కువ వేసుకుని తినేస్తారు కూరలు, సరిపడి తినండి, ఎక్కువ తినలేద్దని. టైంకి తినండి, ఆ టైంకి తింటున్న వాళ్ళు ఎక్కువ తినకండి, సరిపడి తినండి. వర్రి వద్దు, హర్రి వద్దు, కర్రీ కర్రీ జాగ్రత్తగా ఉండమని. అంటే ఎప్పడాలు ఇటువంటి నూనె వేయించిన వస్తువులు ఎక్కువ తినకండి, మీ సంతాన్ని పట్టుకుంటాయి, మీ సాధనకు అడ్డుకుంటాయని. సాధకులకి హర్రీ వర్రి వద్దు, కర్రీలో జాగ్రత్తగా ఉండాలి. సాధకులకు మాత్రమే, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. కానీ మనకి మన హృదయంలో ఉన్నప్పటికీ మనకు దూరంగా ఉన్నాడు అనిపిస్తాం. కారణం మన అహంభావన, వ్యక్తి భావన. అత్యంత సమీపంగా మన ఇంద్రియాల కంటే, మన మనస్సు కంటే, మన తలంపుడి కంటే, మన శరీరం కంటే మనకు అత్యంత సమీపంలో ఉన్నవాడు భగవంతుడే. కానీ మనకున్న దిక్కుభావం వల్ల, మనకున్న అహంభావం వల్ల, మనకున్న అజ్ఞానం వల్ల, మనకున్న వేరు బుద్ధి వల్ల, మనకున్న భేద బుద్ధి వల్ల భగవంతుడి భగవంతుడు మనకి ఎక్కడో దూరముగా ఉన్నాడు అనిపిస్తుంది. అహంభావం తగ్గించుకుంటే భగవంతుడికి దగ్గర పడతాం, అహంభావం పెంచుకుంటే భగవంతుడికి దూరం. మన చేతిలో రెండూ ఉన్నాయి, అహంభావాన్ని పెంచుకుని భగవంతుడికి దూరం అవటం, అహంభావం తగ్గించుకుని భగవంతుడికి దగ్గర అవటం అనేది రెండే మన చేతిలో ఉన్న పని. ఏదైనా మాట్లాడేసి ఉద్రేకంగా మాట్లాడద్దు, మీరు భగవంతుడు అలా మాట్లాడొద్దని చెప్తున్నాడు. ఉద్రేకంగా మాట్లాడుతుంటే మీరు ఇంటికాడి కానీ బయట కానీ మీరు ఉద్రేకంగా మాట్లాడుతుంటే మీ స్వరూపానికి దూరం అవుతారు, ర్యాష్ ఆఫ్ స్పీచ్ వద్దంటున్నాడు. ఎవరైనా మళ్ళీ పొగుడుతుంటే అవన్నీ నిజం కాబోసి అనుకోకండి. మీరు ఏదైనా పని ఉంటే పని కోసం అలా పొగుడుతూ ఉంటారు, నిజం అనుకుంటే మీరు బోల్తా కొడతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. సర్వసాధారణంగా మానవ స్వభావంలో ఉన్న బలహీనత ఏంటంటే ఎవరైతే మనం పొగుడుతున్నారో వాళ్ళంటే ఇష్టపడతాం. రావణాసురుడికి విభీషణుడు చెప్పిన మాత్రం నచ్చలేదు. వెంచేపు రావణాసురుడిని స్వాత్రం చేసి మాటలంటే ఆయనకి నచ్చి, రాముడు ఎంతటివాడు, లక్ష్మణుడు ఎంతటివాడు, వాడెంతటివాడు, ఇది ఎంతటివాడు, ఇదే చాలా గొప్పవాడని రావణాసురుడికి చెప్తాడు. ఆ మాట నచ్చి రావణాసురుడికి. కానీ విభీషణుడు ఏం చెప్పాడంటే అయిపోయింది అయిపోయింది, వాట్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్, జరిగిందేదే జరిగిపోయింది, ఎందుకు మన ప్రజలను మనం పాడు చేసుకోవటం, ఈ లంకను పాడు చేసుకోవటం, ఆ సీతమ్మ తీసుకెళ్ళి రాముడికి అప్ప చెప్పాయి, మన లంకలో సుఖంగా ఉండొచ్చు, లంకలో అందరూ ఐశ్వర్యంతో ఉన్నారు, నీ ఒక్కడి గురించి లంక అంతా పాడే పరిస్థితి వస్తుంది, ఎందుకు ఆ సీతమ్మ గొడవ మనకి, తీసుకెళ్ళి రాముడికి స్వాధీనం చేసి మనం అందరం సుఖంగా ఉండొచ్చు, యుద్ధం రాదు, వాళ్ళ చోటు మనకు పిలిచి అక్కర్లేదు, వైరం అక్కర్లేదు అని విభీషణుడు చేస్తే విభీషణుడు బయటకు పొమ్మన్నాడు రాముడు. కొంతమందికి మంచి జరగాలి నచ్చం, ఆ చెడు సరకాలం వచ్చింటాయి, ఏం చేయాలి, వాడి స్వభావం అటువంటిది. కొంతమంది చెడు మాటలు చెప్తా అంటే పాయసం నోట్లు పోసుకున్నట్టు వింటారు, మంచి మాటలు వింటారు, దాన్ని బట్టి వాడు స్వభావం అయితే ఉండదో, వాడు లోపల ఉన్న పాపం అయితే ఉండదో మనకు తెలుస్తాం. అది ఏ దోషాలు మన బుద్ధిలో ఏ దోషాలు వేయటాన్ని భూమి మీదకి రావన్నమాట. మీరు మీరు చేయవలసిన సాధన మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, బాబాను స్మరించండి, నారాయణ స్మరణ చేయండి, ఏం చేసినా దోషాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జపధ్యానం నుంచి పెట్టుకోడు అంటే ధ్యానం చేస్తంటే జపం చేస్తంటే పునర్జన్మలు తీసుకొచ్చే దోషాలు మన బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు జపం చేస్తంటే, ధ్యానం చేస్తంటే, సత్పురుషులు సహవాసం చేస్తంటే తగ్గుతూ ఉంటాయి. సన్యాసం అంటే ఏం లేదు. మనం అందరం ఏమనుకుంటామంటే మనం అందరం గృహస్థులని ఎడబట్టలు కట్టుకున్నాడు సన్యాసులు అని అనుకుంటాం. కేవలము మన కోసం మనమే ప్రార్థించుకుంటే వాడు గృహస్థుడు, ఇతరుల కోసం కూడా ప్రార్థించేవాడు సన్యాసి. మనం గృహస్థాక్షంలో ఉన్నా ఇతర క్షేమం కోరుకుంటే, వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటే, నా కోసం నేను ఎలా నా అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నానో ఇతరుల అభివృద్ధిని కూడా అలా నేను కోరుకుంటే నేను గృహస్థాక్షంలో ఉన్న సన్యాసితోడు సమానం. మీకు కృష్ణుడి గీతలు ఏమని చెప్పాడంటే కర్మ ఫలత్యాగి సన్యాసి, నువ్వు పనిచేయి, పనిచేసి నీకు వచ్చిన ఆదాయంలో కుటుంబానికి కొంత ఉపయోగించుకుంటూ సమాజానికి కూడా కొంత ఉపయోగించు, సామాజిక స్పృహ కలిగి ఉంది. అంటే నువ్వు కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తుంటే నువ్వు గృహస్థాక్షంలో నువ్వు సన్యాసి, నువ్వు తెలబట్టలు కట్టుకున్నా నువ్వు సన్యాసి. ఎందుకు మనకి జ్ఞానం రావటం లేదు? అందరికీ మనలో జిజ్ఞాస ఉంది, జ్ఞానం పొందాలని అందరికీ ఉంది. లేకపోతే మీరు ఇంతమంది ఎక్కడికి ఎందుకు వస్తారో ఇంత శ్రద్ధగా ఎందుకు శ్రవణం చేస్తాం? జ్ఞాన సముపార్జన ప్రయత్నం చేస్తున్నాం, జిజ్ఞాస ఉంది, ముముక్షత్వం ఉంది, కానీ పొందటం లేదు. దీనికి భగవంతుడు ఏం చెప్పారంటే రాగద్వేషాల కారణం అని చెప్తాడు. కొంతమందిని చూసి ఇష్టపడతా ఉంటాం, కొంతమందిని చూసి అయిష్టపడతా ఉంటాం. ఈ ఇష్టం వల్ల మనసు బాహ్యముఖానికి పెడుతుంది, అయిష్టం వల్ల మనసు బాహ్యముఖానికి పెడుతుంది. ఈ రాగద్వేషాల వల్ల మనకేమవుతుందో మనకు తెలియదు, మనకు తెలియకుండా మనకు మోహం పెరిగిపోతాం. రాగద్వేషాలు తగ్గించుకుంటాయంటే మోహం కూడా తగ్గుతుంది. రాగద్వేషాలు తగ్గించుకుంటే మోహం అంటే ఎలా ఉంటుంది, మోహం అంటే ఎలా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. రాగద్వేషాలు పెంచుకుంటే అంటే మోహం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు మోహం పెరుగుతుందో ముగింపులైనటువంటి జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. దానికి ఇంకా ముగింపు ఉండదు అర్జున అన్నాడు భగవంతుడు. ఏదో అధ్యాయంలో చెప్తాడు, నువ్వు మోహాన్ని రాగద్వేషాలు పెంచుకుంటే అంటే మోహం పెరిగిపోతావు. మోహం పెరిగిపోతా అంటే ముగింపు లేని జన్మ మరణ ప్రవాహంలో ఒక ముగింపు ఉండదు, దానికి ఒక కంక్లూజన్ ఉండదు, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. నిలబడు, ఆలోచించు, నేను చెప్పిన మాటలు ఆలోచించు, నేను చెప్పిన మాటలను ప్రమాణంగా తీసుకుని నువ్వు దాన్ని అర్థం చేసుకుని ఆచరించి బాగుపడు. చైతన్య స్థాయిలో మీకంటే కొంచెం మీకంటే ఎక్కువ వాళ్ళతో మీరు సహవాసం చేయటం. 40 మార్కులు వచ్చి పిల్లవాళ్ళు 70 మార్కులు వచ్చి పిల్లవాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు బాగుపడతారు. ఇరవై మార్కులు ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే ఆ నలభై మార్కులు కూడా ఊడిపోతాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మీ పిల్లలను బాగా చదివిస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది చేసే స్నేహాలు మీరు పట్టించుకుంటారు. మీరు బాగా సంపాదించి ఇచ్చేస్తారనుకోండి మీ పిల్లలకి, వాళ్ళు చేసే స్నేహాలు మంచివి కదనుకోండి, మీరు బతకుండగానే అదంతా ఆర్పేస్తారు. మరి చాలామంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, అసలు వాళ్ళు సంపాదించక్కలే, మనం సంపాదించి నిలబెట్టుకునే సమర్థత ఉందా లేదా, వాళ్ళకి వాళ్ళకి తెలివి ఉందా లేదా, వివేకం ఉందా లేదా అని దాన్ని పట్టించుకోరు. ఏదో సంపాదించేస్తున్నాం అనుకుంటారు, మీ కళ్ళ ఎదురు వాళ్ళు ఆర్పేస్తారు సంబరణ చేయడం జరిగింది. అంటే ఈ సంపాదన ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ సంపాదించవచ్చు దానికే పర్వాలేదు, కాదు ఇంట్లో పిల్లలు పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు బయటకు వెళ్ళొస్తున్నారు బాగుందని కుటుంబానికి ఉపయోగపడతారా, సమాజానికి ఉపయోగపడతారని అది మనకు అక్కర్లేదు. మార్కులు 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 అనుసరించి పేపర్ కూడా కొనేసి నోటికి ముందు చేస్తుంది. ఇది జపం ఏం లేదు, మార్కులు 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 మార్కులు. ఇంకా రామాలయం కృష్ణారాయణ విషయం అది ఎవరు కృష్ణ ఏం చేసి పర్లేదు, ఎన్ని దురలవాట్లు ఉన్నా పర్లేదు, అడిగి నూటికి 90 మార్కులు వచ్చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏ మార్గం మంచిదని విచక్షణ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా ఏం ప్రయోజనం లేదు. అది డిస్క్రిమినేషన్ అవసరం, ఆ విచక్షణ అవసరం, డిస్క్రిమినేషన్. మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మంచిది, నేను ఏదో మీకు కొన్ని మాటలు చెప్తున్నాను, ఇందులో మనకు ఉపయోగపడే మాటలన్నీ మీ అంతా మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. నేను చెప్పినవన్నీ మీ సొంతం అవ్వ, నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుంటే మీ సొంతం అవ్వ. చదువు మంచిదే, అన్నీ మంచివే, చదువు మంచిదే, ధనం మంచిదే, అన్నీ మంచివే. ఆ చదువు వాడు బాగుపడటానికి ఉపయోగపడాలి, వాడి కుటుంబం బాగుపడటానికి ఉపయోగపడాలి, సమాజం బాగుపడటానికి ఉపయోగపడాలి. వాడు బాగుపడాలి, వాడి కుటుంబానికి కూడా వాడు చదువు ఉపయోగించాలి, సమాజానికి కూడా వాడు చదువుకున్న చదువు ఎంతో కొంత ఉపయోగించాలి. అప్పుడు ఈశ్వరుని దగ్గరికి వాడు పాత్రుడు అవుతాడు, వాడు చదువుకున్న ప్రయోజనం నెరవేరు. మనకు ఆలోచనలో స్పష్టత లేదు, మాటలో స్పష్టత లేదు, ప్రవర్తనలో స్పష్టత లేదు, శాంత చిత్తం లేదు. మాట్లాడితే ఉద్రేకంగా మాట్లాడుతుంది, ఉద్రేక రహితంగా మాట్లాడే అలవాటు లేదు. మీ హితం నేను కోరినప్పుడు, మీ క్షేమం నేను కోరినప్పుడు, మీ అందరి మీరు, మీ అందరి మీరు, మీ హితం భూతహితం, మీ అందరి క్షేమం నా మనసులో, మీ పట్ల నాకు కోరి మీరందరూ బాగుపడాలి, మీ హితం మీ క్షేమం నేను కోరటం లేదనుకోని అనుకోండి మాట వచ్చి, మీ ప్రసంగాలు కూడా అనవసరం. మీరు నెలనే ఆలోచించుకోవాలి, మీ క్షేమం ఎంతవరకు కోరుతున్నానో, మీ హితం ఎంతవరకు కోరుతుంది, అది కేంద్రంలో పెట్టుకుని నేను మాట్లాడితే మీకు ఉపయోగపడతాయి లేకపోతే ఉపయోగపడలేదు. టైం వేస్ట్, ఎనర్జీ. ఒక రచన చేసినంటే ఒక ప్రవచనం చెప్పినాను, ఆధ్యాత్మిక సాధనలో ఈ సాధన పురోగతిలో 150 మార్కులు ఒక ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే వస్తాయి. అంటే తిండి విషయంలో 150 మార్కులు, మనం తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే 150 మార్కులు వస్తాయి. ఆహారం ఒకటి, మాట ఒకటి, జాగ్రత్తగా ఉంటాయి. నిద్ర కొంతవరకు అవసరం, అతిగా నిద్రపోతుంటే ఎవరైనా సాధన జాగ్రత్త అవస్థలో చేస్తారు కానీ నిద్రలో చేయరు. అంటే అతిగా నిద్రపోతుంటే మొత్తం సాధన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుంది, మనం ఎక్కువ గంటలు నిద్రపోతున్నాం అనుకోండి, సాధన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నిద్రలో 8 గంటలు 10 గంటలు నిద్రపోతుంది, 10 గంటలు మనం సాధన నిద్ర అవసరం, కానీ నిద్రలో సాధన ఏం సాధన. అలాగే మన శరీరం చనిపోయాక మళ్ళీ కొత్త శరీరం వచ్చే లోపల మధ్యలో సాధన ఏం సాధన. చదవసరంగా అడ్డలీల పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఇంట్లో సామాన్ ఆ ఇంట్లోకి చేర్చుకోవటం, మళ్ళీ ఇల్లు ఖాళీ చేయడం ఆ ఇల్లు కడుక్కోవటం, ఇవి సరిపోతాయి. ఇవన్నీ 4-5 నెలలు ఈ పాతిల్లు ఖాళీ చేయటం, ఓ లారీ మాట్లాడుకోవటం, ఏదో మాట్లాడుకోవటం, ఆ కత్తిడి మళ్ళీ కడుక్కోవటం, అది కడుక్కోవటం, ఇవి ఖాళీ చేయటం, ఈ సామాన్ అంతా అక్కడ చేసుకెళ్ళటం సరిపోతాయి. ఒక 2-3 నెలలు సర్దుకోవటాలు అవి సరిపోతాయి. మేము అక్కడి నుంచి సర్దుకోలేము, దాన్ని మళ్ళీ జనాన్ని పోజేస్తాం. అలాగే ఈ శరీరం చచ్చిపోయిందో కొత్త శరీరంలోకి వెళ్ళేప్పటికి ఈ సామానంతా సర్దుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇవి 12 రోజుతో మర్చిపోతారు అనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి 12 రోజుతో మర్చిపోతారు, మనం చచ్చిపోయిన తర్వాత దగ్గరికి ఖాళీ అవుతుంది, వాళ్ళకి వాడుకుంటూ ఉంటారు. సరే మన సామానం సర్దుకునే వాళ్ళు 1 సంవత్సరం పడుతుంది. అంటే ఈ వాసన ఏమైనా ఇక్కడ విన్నట్టండి, ఈ సామాన్లు ఇక్కడ వాసన లేదు, కొన్న కోరికలు ఇవన్నీ అక్కడ మోసుకుని వెళ్ళి ఈ లోపల ఈ స్వర్గలోకానికి నాటలోకానికి దీన్ని పంపుతూ ఉంటారు. అక్కడ అనుభవించే సాధన లోకాలు కదండి. ఈ సామానంతో సర్దుకుని కొత్త శరీరం వచ్చేటికి 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఒకవేళ ఈ నరకలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కువ కాలం చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరం ధరించి సాధన చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. మనకున్న తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇది అలా ఉండాలనుకుంటాం, ఇలా ఉండాలని, మనం ఎలా ఉన్నాం అలా ఉండాలో మనకు అనిపించింది అదే మాది. ఎలా ఉండాలనుకుంటాం ఇలా ఉండాలి. మానవుడి బుద్ధిలో అనుకరణ ఎక్కువ, మానవుడి బుద్ధిలో అనుకరణ ఎక్కువ. మన అందరం సాధన సరిగ్గా చేయలేకపోవడం కారణం బద్ధకష్టం. సామర్థ్యం ఎక్కువ మనలో, సామర్థ్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ.
వాళ్ళు వాళ్ళు సైకిల్ చెప్తుంటే అలా ఉంటుంది, సాధన అలా జరుగుతుంది. మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనకు ఓపుకొని అని చెప్పి, ఆరోగ్యం బాగుందని చెప్పి మన పని మనమే చేసుకోవాలి, కానీ ఇతరుల మీద ఆధారపడకూడదు. అంటే మనం అందరం పని పొందడం కాకూడదు. అంటే మనకి మూడు కనిపిస్తున్నాయి, ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు లోకం. ఈ మూడాకి మీరు రియలైజేషన్కి మన హృదయంలో ఒక సత్యం ఉంది. ఆ సత్యాన్ని మీరు వాయువులోకి తెచ్చుకోవడానికి ఈ మూడాకిని ఉపయోగించుకోవాలి. మీ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, మనస్సును ఉపయోగించుకోవాలి, లోకాన్ని ఉపయోగించుకోవాలి. దాటి ప్రయోజనం అంతవరకే.
అయితే మాటగాడు జాగ్రత్తగా ఉండాలి, చేతగాడు జాగ్రత్తగా ఉండాలి, వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనకు వచ్చి తలంపులను బట్టి మన స్వభావం ఏర్పడతా ఉంటుంది. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రంలో ఏం చెప్పారంటే, విద్య వల్ల ధనం వస్తుంది, విద్య వల్ల కీర్తి వస్తుంది, విద్య ఉన్నవాడు యొక్క యశస్సు అంతా ప్రపంచంతో వ్యాపిస్తుంది. విద్య అన్నీ తెచ్చిపెడితే, కంఫర్ట్స్ తెచ్చిపెడుతున్నాయి విద్య, ఇవన్నీ సెకండరీ. కానీ విద్య వల్ల మీరు సంపాదించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే శీలం. విద్య యొక్క గమ్యం, విద్య యొక్క లక్ష్యం శీలం కాపాడుకోవడం. విద్య శీలం తీసుకురావాలని ముందు విషయం, మిగతా విషయాన్ని సెకండరీ. ఈ ధనం రావటం, యశస్సు రావటం, ప్రపంచంలో గౌరవం రావటం, సమాజంలో గౌరవం రావటం, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ విద్య తెచ్చిపెడుతుంది, కానీ విద్య వల్ల మీరు సంపాదించవలసిన ముందు శీలం. అంటే మనం శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడకూడదు. ఎవరితోటి స్నేహం చేస్తే మన ఆలోచన పెరుగుతుందో, మన హృదయాత్మ లోతులు పెరుగుతాయి, వాళ్ళతోటి సహవాసం చేయాలి. కాలక్షేపం స్నేహాలు చేయకూడదు. కాలక్షేపం కోసం స్నేహం చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు చైతన్యస్థాయి ఏమీ లేదనుకోండి, మన చైతన్యస్థాయి కూడా చనిపోతూ ఉంటాయి. వాళ్ళని టైం కిల్లర్స్ అంటారు. వాళ్ళ టైం వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు, మన టైం పాడు చేస్తూ ఉంటారు. తర్వాత మన గురించి మనకు ఒక అంచనా ఉండాలి. మీరు ఎవరైనా స్వాత్రం చేస్తారనుకోండి, అన్ని నిజం అనుకోకూడదు. మీ గురించి మీకు ఒక అంచనా ఉండాలి. మీరు దాన్ని ఆ అంచనా ఉండి మనలో ప్లస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి చూసుకుని జాగ్రత్తగా అభివృద్ధిలోకి రావడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రావడానికి, చైతన్య స్థాయి పెంచుకోవడానికి, ఆనంద సాగరం, ఆ శాంతి సాగరంలో ఐక్యం రావడానికి మన చైతన్య స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటూ ఉంటాం. లైజే మా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని మనకు తెలియటండాలి. అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాం, కానీ ప్రయత్నం చేస్తే ఇప్పుడే వస్తున్న సంగతి మనకు తెలియటండాలి. ఇన్ని జన్మల తరబడి, ఇన్ని శతాబ్దాల తరబడి ఏ వస్తువు కోసం మనం అన్వేషిస్తున్నాము, మనం అన్వేషించే వస్తువు, మనం తెలుసుకోవాలని కోరుకునే వస్తువు, దేన్ని తెలుసుకుంటే మనం సుఖం వస్తుందనుకుంటున్న ఆ వస్తువు, మన హృదయంలో ఉన్న సంగతి మనం మర్చిపోయాం, పెర్మనెంట్గా మర్చిపోయాం. మీరు అన్వేషణ చేయమంటున్నారు, వెతకమంటున్నారు, దగ్గరికి వస్తువు దొరుకుతుందని చెబుతున్నారు. ఈ అన్వేషణ లక్షణం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు మనస్సును అనుకుంటున్నావు, నువ్వు మనస్సు కాదు. నువ్వు కాని దాన్ని కూడా నువ్వేనా అనుకోవచ్చు, అనుకున్నావు మాత్రం అబ్బో. నీ దేహం అనుకోవచ్చు కానీ నువ్వు కావు, మనసు కూడా అనుకోవచ్చు, నీ మనసుని అనుకోవచ్చు అది కాదు. నువ్వు ఏదైతే అవునో నీకు తెలుసుకునే వరకు నువ్వు కాని దాన్ని అవునని అనుకుంటా ఉంటావు. ఏ శాంతి నీకు తెలిసాక దానితో సమానమైన శాంతి లేదని తెలుస్తుందో, ఏ సుఖం నీకు తెలిసాక దానితో సమానమైన సుఖం లేదని తెలుస్తుందో, అట్టి సుఖాన్ని పొందు అర్జును. నీకందరికీ జ్ఞానం వస్తుందా రాదా అనుకోకుండా వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు నీకున్న వాసన వల్ల, నీకున్న అశాంతి వల్ల రాదేమో, రాదేమో అనిపిస్తుంది, వచ్చేస్తుంది. మీకు ఏదైనా అయితే ఏదో కారణం వల్ల అశాంతిగా ఉందనుకోండి, ఏదైనా మనసులో ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఏ కుటుంబంలో ఏదైనా కష్టం ఉందనుకోండి, జ్ఞానం రాదేమో రాదేమో అనుకుంటారు. మీకు జ్ఞానం రాకపోతే ఇక్కడ రావాలన్న సంకల్పం కూడా కలగదు. మీకు జ్ఞానం కలిగే యోగ్యత లేదనుకోండి, అర్హత లేదనుకోండి, ఇక్కడ రావాలన్న సంకల్పం కూడా రాదు. శరీరానికి ఏదైనా రాగం వచ్చినప్పుడు ఇంకా తగ్గదేమో తగ్గదేమో అనుకో. అలాగే మనసులో ఎప్పుడైనా అశాంతి వచ్చినప్పుడు మనకి ఇంకా శాంతి రాదేమో, శాంతి రాదేమో అనుకుంటుంది. ఎప్పుడు మీకు దుఃఖం కలుగుతాను అనుకోండి, శాంతి రాదు, తాత్కాలికంగా అలా అనిపిస్తుంది. కానీ మీకు అందరికీ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో దానికి కూడా శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది. జ్ఞానం సుఖం లేకుండా ఉండదు, శాంతి లేకుండా ఉండదు. అజ్ఞానం కూడా దుఃఖం ఉంటుంది, జ్ఞానం కూడా సుఖం ఉంటుంది. ఆ జ్ఞానానికి మీరు అందరూ వారసులై, మీరు భరించలేని సుఖం, భరించలేని శాంతి, భరించలేని ఆనందం ఈ జన్మలోనే పొందుతారు. అది భరించడం మీకు ఆ శాంతిని హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి మీ సహస్రానికి అందుతుంటే అనిపిస్తుంది మీకు ఇప్పుడే వస్తుంది అనుకుంది, అప్పుడే వచ్చేసింది అంటే. ఎప్పుడే వస్తుంది అనుకోండి, ఇప్పుడే వస్తుంది, ఎక్కడో వస్తుంది అనుకోండి, ఎక్కడే వస్తుంది. మీకు ఆ లోచూపు కలిగించండి. ఆ లోచూపు నేర్చేవాడే గురువు. మీరు భగవంతుని మీద కోపం తెచ్చుకోకండి. మన హృదయాన్ని భగవంతుడు ఎప్పుడైనా తిరుగుతూ ఉంటాడు. చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదని చెప్తారు శాస్త్రంలో. చెడ్డ పిల్లలు చాలా మంది ఉంటారు, కానీ చెడ్డ తల్లి లోకంలో ఉండదు.
అది పిల్లవాడు ఎంత చెడ్డవాడైనా అని బాగు చేయడానికి చూస్తూ ఉంటుంది, మా పిల్లవాడు మంచివాడే బుద్ధి నేను ప్రేమించి చెబుతాను.
అది తల్లి ప్రేమకు గుర్తు. ఎంతకంటే ఎక్కువ ప్రేమ భగవంతుడికి మన మీద ఉంది.
అంటే ఎప్పుడైనా మన హృదయానికి తెలుగుతూ ఉంటాడు భగవంతుడు. ఎందుకు తెలుగుతాడంటే ఇష్టం లేక కాదు.
ఎవరైనా ఖాళీ సోదర మహర్షి గారు, సోదర సోదరి మాట్లాడు, ఏ జన్మలో అయితే మన హృదయం ఖాళీ అవుతుందో ఆ జన్మలోనే మనకి ఆత్మజ్ఞానం కలదు. హృదయం ఖాళీ అవ్వకుండా జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. మన మనస్సుకి భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు మన మనస్సు ఎలా. భగవంతుడు ఎత్తివాడో మనకు తెలియదు, కానీ మనం ఎత్తివాడు భగవంతుడికి తెలుసు. హృదయంలో ఉన్నాడు, సోమర్తనంగా లేడు, పని చేస్తున్నాడు. మనలాంటి గొప్పల కోసం, ఆడంబరం కోసం పని చేయటం లేదు. మన వికార రహిత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనలో ఏ వికారాలు ఉన్నాయో లోపల మనకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు. ఆ వికారాలను తిరుగుతాడు. ఆ చెరికిరా నీకు అర్థం కాకపోతే నీ అత్తగారు చేత తిట్టిస్తాడు. నీకు మాటనే సహి నీ మాటను ఓర్చుకునే శక్తి ఎంత ఉందో లేదా అని ఎవడప్పుడు చేత తిట్టిస్తూ ఉంటాడు ఆయన. కొంతమందికి నోరు మంచిది కాదు, ఆ నోరు మంచిది కాని వాళ్ళని కూడా భగవంతుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అది అంతగా పెట్టాడు అక్కడ ప్రపంచం. ఇంట్లో 10 మంది ఉంటారు, ఆ 10 మంది 10 మనస్సులతో ఉంటారు. అంటే 10 మంది 10 అహంకారాలు ఉన్నాయని అర్థం. ఇంట్లో 10 మంది అంటే 10 అహంకారాలు ఉన్నాయి. అహంకారాలను సమన్వయం చేసుకుంటూ మనం జీవించాలి. అది మేనేజ్మెంట్. అది ఇంట్లో 10 మంది అంటే 10 అహంకారాలు ఉన్నాయని అర్థం. ఆ పావులు ఎప్పుడు మనకు బుసపడతాయో తిరిగి. అంటే 10 అహంకారాలు అంటే 10 వాటిని మనం సమన్వయం చేసి జీవించాలి. అదే మేనేజ్మెంట్ స్కిల్. ఎవరైనా ఇంట్లో చెరికి మనం ఎందుకు తిరుగుతాడంటే మిమ్మల్ని బాధ పెట్టాను.
మనలో మన హృదయంలో ఏ వికారాలు ఉన్నాయో ఆ వికారాలను తొలగించడానికి ఏదో వికారం తొలగితాడు. ఆ తొలగినప్పుడు ఎంతో కొంత మనకు పెయిన్ వస్తుంది. ఎంతో కొంత ఆ పెయిన్ వస్తుంది. మళ్ళీ పెయిన్ భరించే శక్తి ఆయన ఇస్తాడు. భరించే శక్తిని ఇచ్చి వాటిని తొలగించి మీ హృదయాన్ని కడిగి శుద్ధం చేసి ఆయనతో సమానంగా చేసి ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు వాడి భగవంతుడు.
విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి కోపం లేదు అని రాశాడు. కోపాన్ని జయించిన వాడు జితక్రోధ అనేదో వస్తుంది అక్కడ మాట విష్ణు సహస్రనామం. మనం అందరం చదువుతున్నా ఎక్కువగా కోరలో గరికిలాగా ఉంటాం. కోరలో గరికి చాలా సేపు ఉంటుంది, కానీ కోర ఎక్కడ రుచి తెలియదు. అర్హత లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు శాస్త్రాన్ని సేవనం చేసిన అంటే విశ్వడు ఇక్కడ ఏడనుకుంటున్నాం, మన భర్త ఇక్కడ ఏడనుకుంటున్నాం, మన యజమాని ఇక్కడ ఏడనుకుంటున్నాం, మనకి జ్ఞానం ఇచ్చే స్వామి ఇక్కడ ఏడనుకుంటున్నాం. దానికి కారణం ఒకటే, మన అర్హత లేదు, యోగ్యత లేదు. ఇక్కడ నిజంగా లేకపోతే లేడనుకునే ఇబ్బంది లేదు. అది ఉన్నాడని గుర్తించడానికి తగిన యోగ్యత లేదు, అర్హత లేదు. ఆ స్థాయి లేదు మనకి. మనిషి ఎంత బంగారం అనుకుంటాం, తెల్లగా నిప్పాలనుకుంటాం, అంతవరకు మనకు చేతనం. వాళ్ళ బుద్ధి సూక్ష్మత లేదు, సూక్ష్మ బుద్ధి లేదు, వివేకం లేదు. మన అన్నపించంలో పెంచుతున్నాం, శరీరం పెరిగింది, స్నేహితులు పెరిగారు, బంధువులు పెరుగుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. కానీ పెరగండి అలా వివేకం. మనకు వివేకంలో గ్రోత్ లేదు, జ్ఞానంలో గ్రోత్ లేదు. శరీరంలో గ్రోత్ ఉంది, బంధువుల్లో గ్రోత్ ఉంది, స్నేహితులు గ్రోత్ ఉంది, కాలక్షేపం చేయడానికి గ్రోత్ ఉంది. ఇలాగ కాలక్షేపం జనం ఉంది, 10 ఇప్పుడు 32 అవుతున్నారు కాలక్షేపం జనం. కానీ జ్ఞానంలో ఎదుగుదల లేదు, వివేకంలో కొలిది ఆ విచక్షణ ఎదుగుదల లేదు, ఆ గ్రోత్ లేదు మనిషికి. ఎందుకు విష్ణు సహస్రనామాల్లో జత క్రోధమును జయించిన వాడు అది ఆ కాన్సెప్ట్ మీద వస్తుంది. శంకరాచార్య వారు ఏమని రాశారంటే విష్ణువు క్రోధమును జయించిన వాడంటే క్రోధము ఉన్నా కాదు నిగ్రహించుకుంటున్నాడని రాశారు ఆచార్యుల వారు. నిగ్రహం ఆగ్రహం కంటే నిగ్రహం మంచిది. అంటే నిగ్రహం వల్ల మనకు లోతులు పెరుగుతాయి, ఉదయం యొక్క లోతులు పెరుగుతాయి. దానికి భట్రవారు ఏం రాశారంటే, భట్రవారు అంటే వైష్ణవ సాంప్రదాయం, భట్రవారు ఏమని రాశారంటే క్రోధమును నిగ్రహించుకుంటున్నాడంటే క్రోధం ఉంది కదా అక్కడ విష్ణువు కూడా. ఆయన క్రోధాన్ని జీవించడం కాదు, భక్తులు ఉదయంలో ఉన్న క్రోధాన్ని జీవించే శక్తిని ఇస్తున్నాడని రాశాడు భట్టర్. ఎవరైతే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తాడో, ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరించుకుంటున్నాడో, ఎవరైతే భగవంతుడి రూపాన్ని ధ్యానం చేసుకుంటున్నాడో, ఎవరైతే భగవంతుడి పట్ల తల ఉంచి ఉంటున్నాడు, భగవంతుడు చెప్పిన వాక్యం పట్ల ఎవరైతే తల ఉంచి ఉంటున్నాడో, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎవరైతే గుర్తిస్తున్నాడో, అటువంటి భక్తుడు హృదయంలో ఉన్న కామక్రోధాన్ని జయించడానికి శక్తినిచ్చి ఆ భగవంతుడి చేత జయింపు చేస్తున్నాడని భట్టర్ రాశాడు. భగవంతుడిని స్మరించగా స్మరించగా, భగవంతుని ధ్యానించగా ధ్యానించగా ఆయన మన హృదయంలో ప్రవేశించి మన హృదయంలో ఉన్న కామక్రోధాలను, రాగద్వేషాలను, మన హృదయంలో ఉన్న మోహాన్ని బయటికి తోలేసే శక్తిని మనకు ప్రసాదిస్తాడు. ఆ బయటికి తోలేదాన్ని శక్తి ఆయన ఇస్తాడు, మనం తోలేసామని అనుకుంటాం, అనుకంపం చేస్తాడని శక్తిని మనకి ప్రసాదించేది ఈశ్వరుడు, మన ప్రభువు, మన యజమాని, అందరికీ భర్త ఆయన. దేహాభిమానం ఉన్నాడు ప్రతివాడు జీవుడు. చివుడికి పశుపతి నాకు పేరు ఉంది, పశువుడికి భర్త ఆయన. శరీరం స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా దేశాభిమానం నాటి ప్రతివాడు జీవుడు. ఈ జీవకోటికి అందరికీ పరమేశ్వరుడు భర్త. వాళ్ళు మనం ఐక్యమయ్యే వరకు మనకి శాంతి లేదు. నదిని సముద్రంలో ఐక్యమయ్యే వరకు నదికి శాంతి లేదు. ఒకటే పరుగు, ఒకటే ప్రవాహం. మా వంక చూడంటే చూడదు, మాతో మాట్లాడమంటే మాట్లాడదు. అలా నదిని సముద్రంలో ఐక్యమయ్యే వరకు దానికి శాంతి లేదు. మన ఉదయం ఈ జన్మ పరంపర నుంచి, జన్మ పరంపర నుంచి ఎన్నో శరీరాలు ధరిస్తున్నాం, ఎన్నో శరీరాలు విడిచిపెడతాం. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ఒకటే లేదు. మనకి పని శరీరం వచ్చిందనుకోండి, ఈ శరీరం ఎంత బాగుంది అనుకుంటుంది. ఈ శరీరం ఎలా ఉండిపోవాలి, ఈ శరీరం చావుకోవడం రాకూడదు అనుకుంటుంది. పంది కూడా అలా అనుకుంటుంది, ఎంత బాగుంది ఈ బురద, ఎంత బాగుంది అనుకుంటుంది. మనం కూడా ప్రతి జన్మలో కూడా ఏ శరీరం వచ్చినా సరే, ఎటువంటి అగ్ని శరీరం, ఎటువంటి శరీరం వచ్చినా సరే, రోజు రోగాలతో ఈడ్చుకునే శరీరం వచ్చింది. ఎంత బాగుంది ఈ బాడీ, ఎంత బాగుంది ఈ బాడీ, ఎంత బాగుంది. ఏ శరీరంలో మనం ప్రవేశించినప్పుడు ఆ శరీరం ఒకటే రీతిలో అనిపిస్తుంది. మిగతాదండి ఆ శరీరం ఒకటే సత్యం, మిగతాది ఇంకా అసత్యం అనిపిస్తుంది. అదే మా భగవంతుడు దయ లేకుండా మాయ మనకు దారి ఇవ్వదు, దారి ఇవ్వకపోతే భగవంతుడు మన ఐక్యం కాదు. ఆ దేహ వాసన అంత బడి. సోదర మహర్షి గారు, ఈ దేహంతో తాదాక్ష్యం పొందే ఈ తలంపును తొలగించుకోవడానికి మనకు కొన్ని కొన్ని పుణ్యబలం కూడా ఉండాలి. పుణ్యబలం ఉండాలి, గుణ సంపద కూడా ఉంటుంది. కొంతమంది గ్రేట్ క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ క్వాలిటీ. రామచంద్రమూర్తిని అరణ్యానికి వెళ్ళిదమ్మన్నారు. మన జేబులో 5 రూపాయలకి అయితే పోతే మన ముఖంలో మార్పు వచ్చేస్తుంది. ఇంటికాడ ఎవరైనా తీస్తే మన ముఖంలో మార్పు వచ్చేస్తుంది. సినిమా యాక్టర్ల పాపం ఇంటికాడ ఆయన దెబ్బలాడుకుని ఒకసారి సినిమాలో యాక్ట్ చేయడానికి వస్తారు. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే నవ్వు ముఖం పెట్టమంటాడు. ఆవిడకి ఇంటికాడ చేతికి పెట్టుకొచ్చింది నవ్వు ముఖం, వాడికి రాదు. నవ్వు ముఖం పెట్టామా, నవ్వు ముఖం పెట్టామంటే అది పెట్టదు, కట్టో కట్టో కట్ట అంటాడు. అది తీసే, అది తీసే అంటాడు. అంటే ఆ తలంపు ఇంటికాడ పేచీలు పెట్టుకొచ్చింది కదా, ప్రభావం ఉంటుంది. ముఖం తొందరగా నవ్వు ముఖం రాదు. ఇంకా ఈ శరీరం ఎవరిదంటే మనసుది. అంటే మనసులో నవ్వు ఉంటే ముఖంలో నవ్వు వస్తుంది, కానీ మనసులో నవ్వు లేకపోతే ముఖం తొందరగా రాదు. ఫేస్ ఇస్ డిఫెక్టెడ్ మైండ్. మీరు ఎతన్ని ప్రేమిస్తున్నారో, ఎతన్ని ద్వేషిస్తున్నారో మీ ముఖాలు చూస్తే తెలుస్తుంది. మీ మనసులో ఉన్నది ఎంతో కొంత మీ ముఖం చెప్తా ఉంటుంది. కొంతమంది వికారాలు ఉండవు. రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళిదమ్మన్నారు. వెళ్ళిదమ్మన్న వార్త చెవిలో పడ్డా కూడా ఆయన ముఖంలో వికారం కనపడలేదు. అందుకే దేవుడు కొంతమంది వెళ్ళొద్దని ఆయన సలహా చెప్పారు. ఏదో ముసలాడు అన్నాడు, ముసలాడు మాటలు పట్టించుకోక్కర్లేదా. ఆయన అన్న మాట పోషించడం నాకు ముఖ్యం కానీ రాజ్యాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదన్నాడు రామచంద్రమూర్తి. దశరథుడు అన్న మాట నిలబెట్టడం నాకు ముఖ్యం కానీ నేను రాజ్యాన్ని పోషించుకోవడం నాకు ముఖ్యం కాదు. వాడు రామ. అంటే నీకు గుణం, గుణాలకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీకు గుణ సంపద అవసరం. ఏది దేశాభిమానం తగ్గించుకోవడానికి గుణ సంపద, ఆ దేహబుద్ధి శవబుద్ధి తగ్గించుకోవడానికి గుణ సంపద అవసరం. అంటే కళ్యాణ గుణాలు అవసరం. కొంతమంది గ్రేట్ క్వాలిటీస్. హనుమంతుడు నేను వైకుంఠానికి రానన్నాడు. ఎంతకాలం ఈ భూమి మీద రామాయణం చదువుతూ ఉంటారో, ఎంతకాలం రామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు, ఎంతకాలం అయితే రామనామం ఈ భూమి మీద చాంటింగ్ జరుగుతూ ఉంటుందో అంతవరకు నాకు వైకుంఠానికి రావాల్సిన అవసరం లేదు, వైకుంఠానికి రానని చెప్పాడు హనుమంతుడు. ఆ కళ్యాణ గుణాల వల్ల అయితే మీరు అర్థం చేసుకోండి, ఆ గుణ సంపద, ఆ గుణ సంపద అవసరం. అయితే గుణ సంపద నేర్చుకున్నాక అక్కడ నిలబెట్టాడు భగవంతుడు, నిగుణ స్థితికి తీసుకెళ్తాడు. సద్గుణాలు ముందు, సద్గుణాలు వచ్చాక, సద్గుణాలు అలవాటు పడ్డాక ఆ సద్గుణం నేను ఇంత గుణం అంటున్నా అంత గుణం అంటున్నా వాళ్ళు అనుకోడు. నిర్గుణ స్థితికి గుణాలు లేనిస్తే, గుణాలు మనసులో ఉన్నాయి, గుణాలు లేని స్థితి ఎక్కడ ఉంది, చైతన్యంలో ఉంది. ఈ గుణాల సహాయం వల్ల వాడు గుణాలు లేని స్థితికి వెళ్ళిపోతాడు. అది సాధనలో ఒక భాగం. అంతేత దేహాదు మనం తగ్గించుకోవడానికి కూడా ఆ గుణ సంపద ఉండాలి, ఆ పుణ్యబలం ఉండాలి. బాబా అన్నాడు శిరిడి బాబా ఏమన్నా అంటే, ఎవరైతే నిరంతరం నన్ను స్మరించుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఏమి లేకుండా చూస్తాను. అంటే వాళ్ళ ఇంటికాడ ఏదైనా ఆర్థిక పడితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను చూస్తాను బాబా అన్నాడు. అయితే వాళ్ళకి ఇబ్బందులు రావటం లేదా వస్తున్నాయో విషయం అటెన్షన్. దాని మీద ఆయనకు భక్తుల మీద ఆయనకు ఉన్న ప్రేమ మనకు తెలుస్తుంది. కొంతమంది నడుస్తున్న దేవతలు లాంటి వాడు, అది దేవతలే కానీ భూమి మీద నడుస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారు, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా ఇబ్బంది లేదు, అది సహించుకునే శక్తి అని ఇస్తే సరిపోతుంది. ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు ఎదురు సహించుకునే శక్తి ఉంటే, దేశానికి ఏదైనా చిన్న రోగం ఉన్నా ఇబ్బంది లేదు, బాధ తెలియకుండా ఉంటే. ఇంటికాడ ఇబ్బంది ఉన్నా ఇబ్బందులు లేదు, ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది లేదు, ఆ ఇబ్బందులను సహించుకునే శక్తి స్వామి ఇస్తే. అంటే నువ్వు అమ్మని ఎక్కడన్నా ప్రశ్నించుకుని వ్యక్తివాడు ఎవడు అని. మీకు ఏదైతే లోపల నుంచి నేనుగా వ్యక్తమవుతుందో దాన్నే ప్రశ్నించుకుంటుంది. ఈ నేనెవరు, ఇతరులు నువ్వెవరో నువ్వెవరైనా ప్రశ్నించుకునే బదులు ఈ నేనెవరు, ఈ నేనెవరు, నా నేనుని ప్రశ్నించు. ఇతరులు నువ్వెవరో నువ్వెవరని ప్రశ్నించే బదులు ఈ లోపల ఏదైతే నీకు నేనుగా వ్యక్తం ఉందో నాదెవరు, ఈ నేనుగా వ్యక్తమై ఎవరని దాన్ని నిరంతరం ప్రశ్నించుకుంటుంది. ఆ ప్రశ్న విడిచిపెట్టండి నువ్వు. మీరెవరు, ఎవరు నాలో నా లోపల నుండి నేనుగా ఎవరు వ్యక్తమవుతున్నారు అది నిరంతరము దాని మీద నిఘా నుంచి దాన్ని ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఈ పొలాల్లో పుట్టలు ఉంటాయి, పుట్టల పాములు ఉంటాయి, అవి మధ్యాహ్నం 3:30 టైంలో వస్తాయి బయటికి, మేత వేసి మళ్ళీ గంట గంటన్నరలో మేత వేసుకుని లోపల తెలిపోతాం. ఈ పుట్ట దగ్గర నిలబడి ఉంటే ఆ పుట్టలో పాము ఏం చేస్తుందంటే కొంచెం పలకలు వచ్చారు ముందు పుట్టలోంటి పాము బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొండగా రాదు, ఇలా చూస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి ఇలా చూస్తుంది పాము, నాలుగు పక్కలా చూసుకుంటుంది ఆ పాము ఇలా చూస్తుంది. ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా ఉంటే మీరు లోపలికి వెళ్తాం. నువ్వు ఆ పుట్టగారు కాపలా ఉంటే బయటికి వెళ్ళి అన్నం తినడానికి అన్నం దొరకదు. 40 రోజులకి 50 రోజులకి ప్రాణానికి అన్నం దొరకదు. 40 రోజులు 50 రోజులు పాము చచ్చిపోతుంది. అలా ఈ పుట్టగారు నువ్వు కాపలా ఎవరు నేనని ఎవరు వస్తున్నారు లోపల నుంచి వస్తాను కదా, పుట్ట నుంచి పాము వచ్చినట్టే 20 రోజుల నుంచి నేను నేను తలంపు వస్తాను కదా, ఈ తలంపు ఎవరైనా తన కాపలా ఎవరు ఎవరు నాలో నేనుగా వ్యక్తంగా ఉంటున్నారు. శరీరం నేనే అనదు, చైతన్యం నేను అన్నది, చైతన్యం కాదు మంచివాళ్ళు కూడా నేనే అన్నది, మంచివాళ్ళు కూడా నేనని అంద చైతన్యం దాకా వెళ్ళక్కర్లేదు. ఆ నేను భావన మంచివాళ్ళు కూడా భావన ఉన్నదుకుంటుంది. మీ బిడ్డలను మీరు ఎంత బాగా చదివించారంటే నేను వాళ్ళు ఉండి చదివించడానికి అది చదువుకున్నారని చెప్తారు. చదివించడానికి నేను వాళ్ళు ఉండి మేము చదివి మేము చదివిస్తాడు చదివి వచ్చేస్తుంది. వీరికి మేము అవకాశాలు ఇస్తాం కానీ చదువుకోవాల్సిన వాళ్ళు. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ సాధించలేదు కదా గుర్రం పాడారు. చదువుకునే అవకాశం ఇచ్చాం ఆయన చదువుకోవడానికి, నేను వాళ్ళు ఉండి అభివృద్ధిలోకి తీసుకురావడానికి. కొంతమంది నేనే తలంపు వాడేవాడు అసలు, నన్ను వాడకం వదిలేస్తారు అసలు, నేనే తలంపుని వాడ అసలు, నేనే శబ్దాన్ని వాడరు కొంతమంది. ఎందుకు వాడి కొంచెం పెరుగుతున్నారు, వాడకం మానేస్తే నశిస్తుంది. అని ఈ సమస్య నీ సొంత సమస్య, ఈ ఏదైనా సమస్య నీ సొంత సమస్య. నువ్వు ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. నువ్వు వాయిదాలు వేసుకోవద్దు. నీ నేనున్న తలంపు సాధ్యమంతా ఉదయించకుండా చూసుకో, ఉదయించిన తర్వాత నిర్ణయించుకోవడం లేదు. అదే ఆ మొదటి తలంపు సాధ్యమంతా ఉదయించకుండా చూసుకో, అది కొంతకాలానికి అది నశిస్తుంది. అది ఉదయించకుండా చూసుకుంటే అది నశిస్తుంది. ఏమక్కర్లేదు, మొదటి తలంపు ఎంత ప్రమాదం అయిందంటే వీళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పొగుడుతారనుకోండి, ఇంకా అనుకోండి పొగుడుతారనుకోండి, దానికి మేత వెళ్ళిపోదు. మీ శరీరం లోపలికి మేత వెళ్ళిపోదు అన్నాడు. వాడు ఈ మొదల తలంపు మేత తినేస్తున్నాడన్నాడు అనుకుంటాడు. అడేమనుకుంటాడు, ఈ మేత తినేస్తున్నాడు, పచ్చగడ్డి తినేస్తున్నాడు, ఈ మొదల తలంపు పచ్చగడ్డి తినేస్తున్నాడు అనుకుంటాడు. అది పెరిగిపోతాడు, అది పెరిగిపోతాడు. విపరీతంలో అదే అది అది పెరిగిపోతే మోక్షం ఇవ్వడానికి అవకాశం లేదు. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడంటే అది ఎలా తగ్గాలో చూసుకునే ఆ పరిస్థితి కొన్ని నిరీక్షిస్తూ ఉంటాడు. కొందరు పడకండి, కందరు పడకండి, ఉద్రేకపడకండి, కోపాలు తెచ్చుకోవద్దు, ఆగ్రహం తెచ్చుకోవద్దు. మీ లోపల అజ్ఞానం పెరిగిపోతుందో నీస్తాడని తెలుస్తూ ఉంటుంది. మరి అజ్ఞానం ఎలా తొలగించుకోవాలి? ఆ పరిస్థితిలో మిమ్మల్ని పెడతా ఉంటాడు. ఇంటికి అందరి విషయంలో పెట్టడు, ఆయన మీరు కోరుకుంటున్నారు కాబట్టి పెడతాడు. మీరు ఎవరు క్షేమం కోరుతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, కానీ రోడ్డు అంటే వాళ్ళ గురించి ఆలోచించండి. ఒకసారి భగవాన్ అన్నారు, ఈ శాంతి గారు ఎవరు, ఈ అన్నపూర్ణ గారు ఎవరు, ఈ కొత్త మొక్కల్లా కనిపిస్తున్నాయి అని భగవాన్ దగ్గర ఎవరు కూర్చుని అంటాను అన్నారు. అప్పుడు భగవాన్ గారు ఎవరైతే మన దగ్గరికి ఇంటికి వస్తారో మనవాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఈ దేశంలో 80 కోట్ల జనం ఉంటే 80 కోట్లు మన దగ్గరికి వచ్చారు మనవాళ్ళే మన దగ్గరికి. ఈ వేటి ద్వారా ఎవరికైతే తరించి యోగం ఉందో వాళ్ళు మాత్రం వస్తారు. నాస్తికులు హాస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞాని ఈశ్వరుని స్వరూపం పొందుతారు. ఆ దేవుడికి దేవుడికి ఎంత అధికారం ఉందో, దేవుడు ఎంత సర్వజ్ఞుడో, దేవుడికి ఎంత శక్తి ఉందో, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో, ఆయనకున్న ఐశ్వర్యం ఎటువంటిదో, ఈశ్వరుడు ఎంత సమగ్రుడో, ఎంత సౌందర్యం ఉంటాడో, ఆయనలో ఎరుకునే ఏదెరుకు లేని మరి ఇస్తాడు. అది అని మనకు తెలియటండం అంటే ఆయన పాదాల మీద కూడా మన భక్తి పేరుతుండం, ఆయన పాదాల మీద మనకు భక్తి తీరుతుంది. ఆయన మాయ మనకి దారి ఇవ్వటం, ఆయన మాయకి అధిపతి, మాయకి అధిపతి కాబట్టి ఆ మాయకి దారి ఉంటుంది, మనకి దారిస్తుంది. అంటే ఎవరి మార్గం వారు ప్రయాణించేది అనుకరణ వద్దు. అంటే మీరు చేసే ప్రయత్నంలో మటుకి చిత్తశుద్ధి ఉండాలి, కపటం పనికిరాదు. చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో పనికి రాకపోవడానికి కపటం కారణం. మీరు చేసేది హృదయపూర్వకంగా చేయండి, మనసును అక్కడ పెట్టి చేయండి, హృదయాన్ని అక్కడ పెట్టి చేయండి, చిత్తశుద్ధితో చేయండి, నిర్మలమైన మనసుతో చేయండి, మీరు గమ్యం చేరుకుంటారు. ఆ నేనెవడన్న విచారణ కూడా మీరు హృదయపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనసుతో చేయాలి. దీన్ని పొందడం మనం సాధించడం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఈ మార్గంలో మనం సక్సెస్ అవుతామని ఆ మార్గంలో మీకు నమ్మకం ఉండాలి. తర్వాత నువ్వు పొందే వస్తువు మీద నీకెంత ప్రీతి ఉందో నువ్వు చేసే ప్రయాణంలో కూడా, నువ్వు చేసే మార్గంలో కూడా, నువ్వు చేసే ప్రయత్నంలో కూడా అంతే ప్రీతిగా చేయాలి. గోల్డ్ అంత ముఖ్యం, మీన్స్ కూడా అంతే ముఖ్యం. నువ్వు ఏదైతే ఏ గమ్యాన్ని అయితే పొందుదాం అనుకుంటున్నావో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం చేసే మార్గం కూడా ముఖ్యం. ఇది కూడా ఎంత ప్రీతిగా ఉండాలి. అంటే నువ్వు చేసే పని విచారణ మార్గంలో కూడా చిత్తశుద్ధిగా చెయ్యి, విచారణగా చెయ్యి, చిత్తశుద్ధితో చెయ్యి, ఆత్మవిశ్వాసంతో చెయ్యి. ఆత్మవిశ్వాసంతో చేస్తే మీకు అసాధ్యం అంటూ ఏమి లేదు. ఒకవేళ మీరు ఎన్ని మార్గంలో మిమ్మల్ని అందరూ వదిలేస్తారనుకోండి, ఇతర మీద ఆధారపడకండి, మంత్రిగా ప్రయాణం చేయండి. మీ జతలు మిమ్మల్ని వదిలేస్తారనుకోండి, మీ మార్గం మాకు నష్టమైతే మీ జత వాళ్ళు అందరూ వదిలేస్తారనుకోండి, మీ జత కాదు అందరూ వచ్చిన అవసరం అయితే మీ కుటుంబ సభ్యులు వదిలేసిన మీరు మంత్రిగా ప్రయాణం చేయండి. ఎంతకాలం ఇతర మీద ఆధారపడి ఉంటారు, మీ మార్గం కూడా నష్టలేదనుకోండి, నష్టలేదని మీరు మానేస్తే మీకు ప్రయాణం అంటే మీరు చిత్తశుద్ధి ఉంటారు సార్. ఓ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ జతగాళ్ళు లేకపోతే మీ బంధువులు ఆ మార్గం మంచిది కాదని చెప్తారనుకోండి, మీకన్నా మీకు మంచి కనిపిస్తారనుకోండి, ఆ మార్గం మీకు చురుగ్గా ఉందనుకోండి, ఆ మార్గం మీరు సుఖంగా ఉందనుకోండి, మీ ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చలేదని మీరు ఇచ్చిపెట్టేది, వాళ్ళకి నచ్చలేదని మీరు ఇచ్చిపెట్టి మీరు స్వతంత్రులు కాదు. స్వతంత్రులు కాని వాడికి స్వతంత్రంగా పనిచేసే శక్తి లేదు, వాడికి జ్ఞానం మాట ఎదురైంది, ఐశ్వర్యం కూడా రాదు. అంటే మీరు ఏదో ఫ్యాక్టరీ పెట్టుకున్నారనుకోండి, ఆ ఫ్యాక్టరీలో మీకు 10 రూపాయలు వస్తారనుకోండి, ఈ ఫ్యాక్టరీ ఎవరైంది, ఈ ఫ్యాక్టరీ ఎవరైందని మీ జతకాలు చెప్తే మీరు వదిలేస్తారని మీరు ఎవరు. అలాగే జ్ఞానం పొందే మార్గం కూడా ఎవరో చెప్పి మీరు ఇంటిపెట్టుకోండి. మీరు అందరూ జ్ఞానం తెలుస్తున్నప్పుడు, మీకు స్వతం తెలుస్తున్నప్పుడు, అంటే మీరు స్వతంత్రం కాదని అర్థం. అసలు స్వతంత్రం కాని వాళ్ళతో సహవాసాలు కూడా చేయొద్దని చెప్తారు. ఇండిపెండెంట్ స్వతంత్రం కాని వాళ్ళతో సహవాసం చేయొద్దు, ఎట్టివారు చేతి పెద్దలతోటి సహవాసం చేయొద్దు. చాలా మంది అస్వతంత్రం, వాళ్ళు సొంతంగా ఆలోచించిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. సమాజంలో సొంతంగా ఆలోచించిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా మంది గురులు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం ఒకసారి వింటైపోతాం, మనం అందరూ వదిలేయించాం కానీ మార్గాన్ని విడిచిపెట్టం. నీకేదో నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, నీకు అందరూ 10 రూపాయలు వస్తున్నాయి, లేకపోతే ఏదో దుకాణం పెట్టుకున్నావు, నీకు అందరూ 10 రూపాయలు వస్తున్నాయి, ఆ గుర్తు మంచిది కదా, కొట్టు మంచిది కదా, దాన్ని వదిలేయమంటే చెప్పినాడు పాడవు, నువ్వు పాడవుతావు. అది చెప్పినాడు ఎందుకు పాడవుతావు, అది ఆల్రెడీ పాడై ఉన్నాడు, అది నిన్ను పాడు చేయడానికి ఆడు చెప్తున్నాడు. అంటే అన్ని ఉన్నవాడు అడుగు ఉండాలి, ఏమి లేనివాడు ఎగిరెగిరి పొందే పర్వాలేదు. దాడి బొమ్మలైన వాడు కింద పోయి దాడికి బయలుదేరి ఉంది. అసలు మనం ప్రయాణం చేస్తే 10 నిమిషాలు పోతారు, లేకపోతే ఏది ఎన్నిసార్లు వెనక్కి చూసే దగ్గర వెళ్తావు నువ్వు, ఇలా 2 అడుగులేసి మళ్ళీ ఇలా చూసి, ఇలా 2 అడుగులేసి ఇలా వెనక్కి చూసి, ఇలా ఎన్నిసార్లు వెనక్కి చూస్తాడు. సరే మెడ నొప్పి వస్తాయి చివరి, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, మోదీ గారి ఎక్స్ప్లెయిన్. అంటే లౌకిక లేదన్నా, మీకు ఆ మార్గం నీకు తేలిగ్గా ఉన్నప్పుడు నీకు ఇష్టం లేదన్నా ఆటంకాలు, నీకు ఇష్టం బాగా ఇష్టమనుకున్న ఆటంకాలు పెట్టినా ఆటంకాలను పట్టించుకొని ఎదరికెళ్తాం. మానవ మన లోపల జ్ఞాన సముద్రం, ఆనంద సముద్రం మన కోసం ఎదురు చూస్తుంది. మనకి జ్ఞానం వచ్చాక తెలుస్తుంది. మళ్ళీ మాటలు మీరు ఎక్కడ అనకండి, మనకి హృదయంలో ఆ మెరుపు మెరిసినట్టు జ్ఞానం అయ్యాక ఆనంద సముద్రం మన చేతికి అందాక, ఇక సుఖ సముద్రం మన చేతికి అందాక అప్పుడు తెలుస్తుంది మన నడిచింది దూరం తక్కువ, ఈశ్వరుడు ఎక్కువ దూరం వచ్చి మనల్ని తీసుకున్నాడు. ఇప్పుడు తెలియదు మనం కష్టపడిపోతున్నాం 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 అనుకుంటాం. చీకటికి వెలుపుకి 8 పర్లాంగుల దూరం అనుకోండి, చీకట్లోంచి బయటికి మనం 1 పర్లాంగ దూరం వచ్చామనుకోండి, ఆయన 7 పర్లాంగులు ఎదరకొచ్చి తీసుకెళ్తాడు వెలుగులోకి. ఇప్పుడు తెలియదు మనకది 8 పర్లాంగులు మనమే నడిపేసాం అనుకుంటాం. జ్ఞానం కలిగాదే తెలుస్తుంది మనం నడిచింది 1 పర్లాంగు, ఆయన తీసుకుని 7 పర్లాంగులు. మరి ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళదు. తర్వాత మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయనుకోండి సంసారంలో కంగారు పడక, మీ సంసారంలో వచ్చే ఇబ్బందికి పూర్వజన్మలకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే, మీరు ఏదైనా చిన్న మంచి చేశారనుకోండి అనుకోండి, అదే ఏదైనా చిన్న పొరపాటు చేశారనుకోండి, మీ మంచికి ఫలితం ఈ జన్మలోనే ఇవ్వకపోవచ్చు, మీ చేసిన చెడుకి ఈ జన్మలోనే ఫలితం ఇవ్వచ్చు, 50 జన్మలు ఇవ్వచ్చు, 10 జన్మల తర్వాత ఇవ్వచ్చు, లేదా గంటలో ఇవ్వచ్చు, ఈ జన్మలోనే ఇవ్వచ్చు. అంటే భట్ర వాడు ఏమన్నారంటే, ఈశ్వరుడు నిరంకుశుడు, ఈశ్వరుడు నిరంకుశుడు,
ఆ కర్మ ఫలితాన్ని ఎప్పుడు జోడిస్తాడు, నేను చేసిన కర్మకి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడు, ఏ జన్మలు ఇస్తాడో చెప్పలేదు. ఆయన ప్రశ్నించడానికి మనకు అవకాశం లేదు, ఆయన నిరంకుశుడు. నిజం కాన్నాడు భట్టవాడు. ఏదైనా మంచి చేశాడు, ఇంకా పుణ్యం రావటాలు, ఇంకా పలుకుని రావటాలు, ఇంకా పలుకుని రావటం లేదని కనిపెట్టుకోకుండా ఆయన ఎప్పుడూ ఇస్తాడు. అలా ఎవరినైనా మీరు పీడించారనుకోండి, ఆ పీడించే ఫలితం కూడా ఎప్పుడూ ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఎప్పుడు ఇస్తాడో జీవితం తెలియదు. తెలిసిన వాడు ఇస్తాడు, తెలియని వాడు జీవితం. అది మీ సంసారంలో మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కంగారు పడకండి. ఆ పూర్వ జన్మలో ఎక్కడో ఏదో ఉంటుంది, దాన్ని కష్టరూపంలో మీకు ఇచ్చాడు. అది అనుభవిస్తే పోతుంది, మళ్ళీ రాబోయేదండి. మీరు అనుభవించక్కర్లే, కానీ మీ పెద్దలు చెప్తూ ఉంటారు. దుఃఖపడే వాళ్ళందరికీ పాపం నశిస్తుంది, సుఖపడే వాళ్ళందరికీ పుణ్యం నశిస్తుంది. ఏమి నశించడం మంచిదని, రుణం తీరిపోవడం మంచిదే, ఉండటం మంచిదే. భద్రవాడన్నాడు ఈశ్వరుడు నిరంకుశుడు. శాంతి చేసుకున్న పుణ్యానికి నిజంగా బలికి ఇచ్చేదే. శాంతి కంటే నేను ఎక్కువ పుణ్యం చేశాను, మరి నా మాట ఏంటో ఈశ్వరుడు నడయటానికి పనికిరావు. నీ పది జన్మల తర్వాత ఇస్తాడు, అలా అప్పుడు వరకు నేర్చు చేయవలసిందది. అయితే నేను చెప్పిన మాటలకి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, వ్యవహారిక విషయం. రెండు ఈజీలు ఉన్నాయి, ఒకటి పారమార్థికం, రెండు వ్యవహారికం. మనకు రెండు ఈజీలు అవసరమే, పారమార్థికం మోక్షానికి, వ్యవహారికం ఇతరుల చేత మోసపడకుండా కాపడ కాసుకోవటం. మనం ఇతరులను మోసం చేయకూడదు, కానీ ఇతరుల యొక్క మోసంలో మనం పడకూడదు. వ్యవహారిక జ్ఞానం కూడా అవసరం. ఈ వ్యవహారిక జ్ఞానం అవసరం శరీరయాత్ర వెళ్తాను. మీరు ఏదైనా మాట చెప్తే మీ అత్తగారికి కష్టం కలుగుతుందనుకోండి, అనుకోండి, మీ అత్తగారికి ఏదైనా బాధ కలుగుతుందనుకోండి, ఆ మాట మీరు చెప్పకూడదు. ఆ మాట మీరు చెప్తే మీ అత్తగారి మీద మీకు ప్రేమ లేదని అర్థం. అంటే ఉపనిషత్తులు ఏమనుందంటే గతో కాని మాట చెప్పకు. శాంతి ఆవిడికి శాంతి కలిగే మాటలు చెప్పు, సుఖంగా కలిగే మాటలు చెప్పు, కానీ అశాంతి తీసుకొచ్చే మాటలు చెప్పు. ఇవన్నీ వ్యవహారిక విద్యల్లో వస్తాయి. ఈ వ్యవహారికం శరీరయాత్ర నడవడానికి ఉపయోగపడదు. పారమార్థికం వాళ్ళకి మోక్షాన్ని పట్టిస్తుంది, పారమార్థికం వ్యవహారికం. దీన్ని వేదాంత పరిభాష చెప్పాలంటే ఆ పారమార్థిక జ్ఞానాన్ని పరావిద్య అంటారు, వ్యవహారిక జ్ఞానాన్ని అపరావిద్య అంటారు. పారమార్థిక జ్ఞానాన్ని ఉపనిషత్తులు ఏం చెప్పినాయంటే పరావిద్య. ఏ విద్యలని పరావిద్య, బ్రహ్మవిద్య. పరావిద్య మోక్షం ఇస్తుంది, మరి ఆత్మీయ మోక్ష విద్య. ఆ విద్యను మీద భగవంతుడు గీతలో చెప్పాడు. ఆ విద్య నీకు బోధిస్తున్నాను అర్జున అన్నాడు. ఎంతే బోధిస్తున్నానైతే నువ్వు దశరహితుడు, నువ్వు తెల్లటి వాడు, నీ మనస్సు తెలుపు, స్వచ్ఛమైన వాడు, నీ దోషరహితుడు అర్జున, నువ్వు బుద్ధిమంతుడు. అందుకే ఈ రాజు విద్య నీకు బోధిస్తున్నాను. మీరు తొందరపడండి, నీకు భరించడం సుఖం, భరించలేని శాంతి, భరించలేని ఆనందం మీకు వచ్చేస్తుంది. రాదని అనుకోద్దు, రాదు 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 అనుకుంటే మళ్ళీ ఆ తలంపు కూడా మీకు వద్దస్తుంది. మనకి బయట పరిస్థితులు బాగున్నాయనుకోండి, కొన్ని బండారు పుచ్చుకులు ఉంటారు, వాళ్ళు బయట పరిస్థితులు అన్ని విధాలా బాగానే ఉంటాయి. మంచి వాళ్ళ దగ్గర ఉంటారు, అత్తరింటి కూడా మంచి వాళ్ళు, పుట్టింటికి వాళ్ళు మంచి వాళ్ళు, ఎదుగుతున్న మంచి వాళ్ళు అంటారు కొంతమంది. కానీ ఎదుగుతున్న పేపర్ కూడా పుట్టింటి కాడ సుఖపడరు, అత్తరింటి కాడ సుఖపడరు కొంతమంది. కారణం వాళ్ళ మళ్ళీ పుట్టింటి కాడ సుఖం లేదు, అత్తరింటి కాడ సుఖం లేదు. అక్కడ ఐశాంతి ఎక్కడ ఐశాంతి? కొంతమంది పుట్టింటి కాడ సుఖమే, అత్తరింటి కాడ సుఖమే. కొంతమంది అంటా ఉంటారు ఎదిగించిన మంచి వాడే మాటలు. అది బంగారు పిచ్చుకులు. బంగారు పిచ్చుకులు కూడా మనకెందుకు లేదు, మనం బంగారు పిచ్చుకులం కాదు. వాళ్ళు శాంతిగానే ఉంటారు సాధ్యం అంతవరకు, మామూలుగా కొంతవరకు శాంతిగా ఉండగలుగుతారు. అంటే జ్ఞానం వల్ల వచ్చే శాంతి కాదు, పరిస్థితుల ప్రభావం వచ్చే శాంతి. అది ఆత్మశాంతి కాదు. పరిస్థితులు బాగున్నాయి కాబట్టి కొంచెం కొంచెం శాంతిగా ఉంటారు. అదే కొంచెం శాంతిగా ఉన్నట్టు శాంతిగా అయిపోయి శాంతిగా ఉన్నట్టు కనిపిస్తారు. అది బయట శాంతి. ఏమి శాంతి అది? బయట శాంతి. ఇంట్లో అందరినీ కొన్ని బాగా చూస్తూ ఉంటారు అనుకోండి, మీ ఇంట్లో మిమ్మల్ని ఏదో శాంతిగా ఉంటారు. లోపల అశాంతి ఉన్నా, లోపల దుఃఖ సముద్రం ఉన్నా, నీ లోపల బయట వాళ్ళు కొంచెం బాగా చూస్తుంటే ఏ శాంతిగా నీ కాలక్షేపం రోజులు వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు బంగారు పిచ్చుకలు మాట నేను చెప్పిన మా పిచ్చుకలు ఉన్నాం, మేము బంగారు పిచ్చుకలం కాదు. ఏది చూసినా చేతలు ఈ పేపర్ ఏం చేస్తాయంటే అది పైకెళ్ళే పక్కన పైకి అయినది. ఏదైనా ఒక పేపర్ పైకి వెళ్తామని కూడా మిగతా పేపర్ అయింది దాన్ని పడి కిందకి లాగేస్తాను. నువ్వు డబ్బాలో పేపర్ అయింది ఎప్పుడైనా పేపర్ కేజీ పేపర్ కొనండి, దాఖలు వేసుకోకుండా దాఖలు వేసిన పేపర్లు డబ్బాలు అయింది. అందులో పేపర్ ఏం చేస్తానంటే డబ్బాలు పాకి పైకి వెళ్ళిపోతాం, అంటే డబ్బాలో నుంచి బయట పడిపోతాను. మమ్మల్ని అందరం ఎదురుసి నువ్వు ఎక్కడికి వెళ్తాం, మిగతా పేపర్ అయింది ఆ పేపర్ దగ్గర దానికి కాలు వేసుకుని కిందకి లాగేస్తాను. ఆ పేపర్ దృష్టిలో ఉన్నాను. ఒకళ్ళు పైకి వెళ్ళాము, పైకి రాలేము, ఒకళ్ళు సుఖపడలేము, సుఖపడము, ఒకళ్ళు ఎవరైనా సుఖపడతాం, అది ఏదో తిరుగుతూ ఉంటాం కాలక్షేపం అవడానికి. రోజులు రెడ్డి పోయినవి కాలవలు తవ్వం మిమ్మల్ని తవ్వడం. మీ మాట ఎదురైన బల్లారి తీసుకునే మా మాట చెప్తాం.
మా మాట కూడా చెప్పాలి కదా. అంటే మేము మరి మేము కూడా బతకాలి కదా. మీరు అందరూ బతికితే మా మాట ఏంటి? మాకు పుట్టింది కూడా బాగాలేదు, అక్కడింటి కూడా బాగాలేదు. అయితే మేము కూడా బతకాలి కదా. మనం బతకడానికి కూడా గొప్పదే అండి. లోపల శాంతిని పెంచుకోవాలి, లోపల శాంతిని పెంచుకోవాలి. లోపల శాంతిని మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఆ స్వతంత్రంగా ఇతరులతోటి సంబంధం లేని శాంతి మనం జాగ్రత్తగా, ఒకరితోటి సంబంధం లేని శాంతిని మనం లోపల పెంచుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాట వస్తుంది. ఆ సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ లోపల బండారాన్ని పెంచుకుంటున్నాం అనుకోండి, పుట్టింటి కాడ పేపర్ ఉన్న పర్లేదు, అత్తరింటి కాడ ఉన్న పేపర్ ఉన్న పర్లేదు, మన రోజు కాలక్షేపం చేసి బయటకు వెళ్ళిపోవాలి. అది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల శాంతి ఎంత వస్తుంది? లోపల శాంతి ఉన్న వాళ్ళకి బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నా మంచిదే, ప్రతికూలంగానే ఇబ్బంది లేదు, అనుకూలంగా ఉంటే మంచిదే. ఒక ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, మీ శాంతి భంగం. మీ పరిస్థితి బాగుందనుకోండి, మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచిదే, ఆ 10 రూపాయలు పెట్టకపోయినా ఇబ్బంది లేదు మీకు. మీరు చెప్పి మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మీ పరిస్థితి మీ సంసారం బాగుందనుకోండి, మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచిదే, ఒకటి పెట్టరు అనుకోండి, పెట్టకపోయినా ఇబ్బంది లేదు. అలాగే మాకు లోపల శాంతి తిరిగిపోయిందనుకోండి, బయట పరిస్థితి బాగుంటే మంచిదే. ఒకవేళ ఏదైనా బయట పరిస్థితి కూడా బాగుండదు అనుకోండి, బాగపోయిన మనకి ఇబ్బంది లేదు, ఆ పరిస్థితి మనకు లేదో మనకు ఉండదు. బయట పరిస్థితి బాగున్నాయనుకోండి మంచిదే, మీ పరిస్థితి బాగుంటే మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచిది, పెట్టలేదు మీకు వచ్చి నష్టం లేదు, అది పెట్టలేదని కూడా అనిపించదు లోపల శాంతి ఉన్నప్పుడు. అంటే లోపల శాంతి మనకు ఉన్నప్పుడు బయట అశాంతి పరిస్థితుల్లో పట్టుకుని చెప్తూ ఉంటుంది. నేనాని విషయాలను ఎంతకాలం చేసుకోమంటారో నేను అడుగుతున్నాను. డాక్టర్ గారిని అడుగుతానుకోండి, ముందు ఎంతకాలం వాడాలండి? రాహుల్ దగ్గర వరకు వాడమంటారు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేనాని విషయాలను ఎంతకాలం చేసుకోమంటారో నేను అడుగుతున్నాను. ఈ నేను ఎవడను అనే విషయాలను ఎంతకాలం చేసుకోవాలంటే, మీ లోపల కామక్రోధాలు ఎంతకాలం ఉన్నాయో, మీ తలంపులు ఎంతకాలం ఉన్నాయో, ఈ అసూయుడు కక్షలు కార్పణ్యాలు ఎంతకాలం ఉన్నాయో, రాగద్వేషాలు ఎంతకాలం ఉన్నాయో, నిన్ను పతనం చేసే తలంపులు ఎన్ని ఉన్నాయి లోపల, అన్ని పూర్తిగా నశించే వరకు నేను ఎవరు నిజాయని చేయవలసింది అంటారు. ఈ తలంపులు ఏ రకం తలంపులు ఉన్నాయి నీకు? ఆ తలంపులు ఎంతకాలం నీకు వస్తూ ఉంటాయో, తలంపులు వచ్చే వరకు నేను ఎవరైనా ప్రశ్న విడిచిపెట్టను. అలా తలంపులు అన్నీ రాని కంగారు పడద్దు. ఆ తలంపులన్నిటిని నాశనం చేసి ఈ తలంపు కూడా చివరిలో నశిస్తుంది. అప్పుడు ఒక నిజమేని నేను నీకు తానుగా వ్యక్తం కదా. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం నీకు ఎప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది? నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. దానికి శరీరం లేదు, నువ్వు చావులేదు, దానికి ఇతరులు కూడా లేదు. అసత్యమైన నేనికి ఇతరులు ఉన్నారు, నిజమైన నేనికి సత్యమైన నేనికి ఇతరులు లేరు. అసత్యమైన నేనికి ఇతరులు ఉన్నారు, అసత్యమైన నేనికి లోకం ఉంది, సత్యమైన నేనికి లోకం లేదు, సత్యమైన నేనికి ఇతరులు లేరు. సత్యమైన నేనికి చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. అసత్యమైన నేనికి ఈ ప్రపంచం అంతా నిజం కాకపోయినా నిజం లాగా కనిపిస్తుంది. ఈ శరీరం అమృతం కాకపోయినా అమృతం లాగే కనిపిస్తుంది, శరీరంలో విజయంగా అనిపిస్తుంది. అసత్యమైన నేను మీ శరీరంతో బంగారం అనుకుంటుంది. అసత్యమైన నేనికి అసత్యమైన సత్యం లాగా కనిపిస్తుంది, అజ్ఞానమైన జ్ఞానం లాగా కనిపిస్తుంది. అసత్యమైన నేనికి వాళ్ళ స్వార్థమే పరమార్థం కింద కనిపిస్తుంది. వాళ్ళు ఇండి స్వార్థంలో ఉంటారు కానీ పరమార్థంలో ఉన్నాం అనుకుంటారు. ఎవడు అసత్యమైన నేను ఉన్నవాడు? అసత్యమైన నేనులో నుంచి అన్ని ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకం ఉంది. అంచేత ఈ అసత్యమైన నేను పోతే నువ్వు పోవయ్యా. నీ లోపల ఒక సత్యం ఉంది, నీ లోపల ఒక సత్యం ఉంది. ఒక నీ కుటుంబంలో ఏమైనా బాధలు వస్తున్నాయనుకో, నీ మనసును మార్చుకు, ఆ బాధను బాధగా చూడటం మాని. భగవంతుడు ఎన్ని రకాలుగా చెప్తున్నాడు, తిరుగులు వాళ్ళందరూ వినండి, తలకాయని వాళ్ళందరూ ఆలోచించండి. నీకు ఏదైనా కష్టం వస్తున్నారనుకో, ఆ కష్టాన్ని చూసే విధానం, ఆ చూపు వదిలేదు అంటే కష్టాన్ని ఇంకా కష్టంగా చూడటం మానేద్దాన్ని. నువ్వు దృష్టి మార్చుకో. ఏమవుతుంది? నువ్వు దృష్టి మార్చుకుంటే అక్కడ దృశ్యం కూడా మారిపోతుంది, ఇంకా కష్టం కష్టంగా కనపడదు నీకు. దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది. ఇది చూస్తే రోడ్డు కనిపిస్తుంది, ఇది చూస్తే గోడ కనిపిస్తుంది. కానీ నీ ఇంట్లో కష్టం ఉన్నా నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి మార్చుకోవడం కష్టం కూడా కరిగిపోతుంది. నీ దృష్టిలో ఉన్న దోషాన్ని చూసా. ఒక పరిస్థితులు నీకు బాగున్నాయనుకోండి, ఇంట్లో ఎటు చూసినా భోగాలు అనుకోండి, అన్ని ఇంద్రియాలకి సరిపడి భోగాలు ఉన్నాయనుకోండి, ఇంటికాడ గర్వం తెచ్చుకోవద్దు, అహంభావం తెచ్చుకోవద్దు, అన్ని నిజమే అనుకోవద్దు. మనం అడిగి అన్ని అన్ని భోగాలు అనిపిస్తున్నాం అనుకున్న వాళ్ళకి రాబోయే జనములు ఈ భోగాలే రోగాల కింద మారుతాయి. మా ఇంటికాడ మా పరిస్థితి బాగుందండి, మాకేమి లోటు లేదండి, అన్ని భోగాలు ఉన్నాయనుకున్న వాళ్ళందరికీ రాబోయే జనములు ఈ భోగాలే రోగాల కింద మారుతాయి. బోధనే రోగం చెంది మార్పు. భక్తుడికి భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తానంటే బాబా అనండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి అండి, లేకపోతే ఈ మొత్తం మనకి ఇంద్రియాలు చూసిన ఆనందంలో మునిగిపోతుంది. ఒక కళ్ళే కాదు, అన్ని ఇంద్రియాలు ఆనందం పులికిస్తారు. నేను ఈ ఆనందం ఏంటంటే ఆత్మానందం ఎలా ఉంది? భక్తుడి కాని వాడికి అది రాయి. భక్తుడికి మొత్తం అన్ని ఇంద్రియాలు చల్లబడిపోతే అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. మీరు అన్నం తెలిసినారనుకోండి, అన్నం తాలూకు రసం అన్ని ఇంద్రియాలకు అందుతుంది. అలాగే మన కళ్ళతోడి విగ్రహాన్ని చూసినప్పుడు అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. ఒక కళ్ళకే కాదు, మొత్తం అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. మీరు ఇది చూసిన ఆనందం మీరేం ఫీలింగ్స్ పెట్టుకోకుండా, ఆ సత్యాన్ని చూసిన ఉంటే ప్రధానం కాదు, మిగతా ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా. ఎవరైనా మిమ్మల్ని స్వాగతం చేస్తారనుకోండి, మీకు ఏదైనా సంతోషం వస్తుంది ఫీలింగ్, ఎవరైనా విమర్శిస్తారనుకోండి ఆ దుఃఖం వస్తుంది ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఎవరైనా మీరు అంటారు, కొంతమంది అంటూ ఉంటారు మీరు ఏమైనా ఫీల్ అయ్యారంటారు. మీరు నా ఇంటికి వచ్చిన మర్యాద చేయలేదండి, ఏదో మేము తొందరగా ఉన్నాం, మీరు ఏమైనా ఫీల్ అయ్యారంట, ఆ ఫీలింగ్లు కూడా వదిలేదు. ఇంకా ఫీల్ లేదు, ఇంకా ఫీలింగ్ వదిలేస్తే మన మనస్సుకి బూట్లో పడిపోతుంది. ఈ ఫీలింగ్లే మనం పంపడం ఉంచుతుంది. ఏమంటే మీరు నేను గౌరవం చేయలేదు, ఏం ఫీల్ అవుతుంది అనుకుంటారే, ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ ఏదో ఉంది అసలు. ఎంతకాలం ఉంటాం ఇక్కడ, ఎక్కడ మీద ఎంతకాలం ఉంటాం? ఇప్పుడు ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం ఈ భూమి మీదకి, ఆ ఫీలింగ్ ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి వచ్చాం. మనకి ఈ భూమి ట్రైనింగ్ గ్రౌండ్. ఓ భగవంతుడా, చివరిసారి ప్రార్థన చేస్తున్నాం, ఓ ఈశ్వరుడా, ఓ పరమేశ్వరుడా, భక్తుడు వారికి చెప్పినట్టు ఒక నిరంకుశుడా, పరమేశ్వరుని ప్రార్థించవలసింది ఒకటి. శరీరానికి మరణం రాకముందే, ఈ శరీరం శవం అవ్వకముందే, మీ సత్పురుషులు సహవాసం చేయండి, జపధ్యానములు చేయండి, మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి, ఆ బుద్ధిలో మీ దోషాలు శాశ్వం లేకుండా తొలగించుకోవాలి. ఆ తొలగించుకునే శక్తి మనకు పరమేశ్వరుడు ఆయన ప్రార్థించవలసినదే. మొదటి ప్రార్థనదే, చివరి ప్రార్థనదే. ఇన్ని ఫస్ట్ ప్రేయర్ అని తీసి లాస్ట్ ప్రేయర్. మీ ప్రార్థనది, నా ప్రార్థనది, మన ప్రార్థన. ఈ శరీరానికి మరణాలు రాకముందే మన బుద్ధిలో దోషాలకు పోకపోతే కొత్త జన్మలు వచ్చేస్తాయి, మళ్ళీ కొత్త లోకానికి వెళ్ళాలి. అంచేది మనం ఇక్కడ ఉండగాని, మలింపురంలో ఉండగాని, ఈ భూమి మీద ఉండగాని, ఈ ప్లానెట్ మీద ఉండగాని, ఈ శరీరం ఇక్కడ తిరిగాడుతున్నప్పుడే, ఈ శరీరం ఇక్కడ శ్మశానానికి వెళ్ళకముందే మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలో, అంతవరకు ప్రయత్నం చేసి బుద్ధిలోని దోషాలను శాశ్వం లేకుండా తొలగించుకుంటే వాడికి ప్రయాణాలతో సంబంధం లేదు, నిర్వాణ స్థితిని పొందుతాడు, మోహం నశిస్తుంది, మోక్ష సుఖాన్ని పొందుతాడు. భక్తుల వారు అన్నారు, విష్ణువారు ఇది నాలుగు చేతులు ఇంటికి ఎలా ఒక చేయి సరిపోతున్నాయి కదా. మహావిష్ణువు ఎలా అడిగారంటే, భక్తవారు ఎందుకు నాలుగు చేతులు పెట్టుకున్నావు, ఒక చేయి సరిపోతుంది కదా. జీవులందరూ మోక్షం అడగరు, జీవులందరూ మోక్షం అడితే ఒక చేయి సరిపోతుంది. నాలుగు చేతులు ఎందుకంటే ధర్మ అర్ధ కామ మోక్ష. ఈ జీవులు రకరకాలు ఉన్నారు, అందరూ మోక్షం అడగరు, కొంతమంది కోరికలు అడుగుతారు, ఆ కోరికలు అడిగేవాడికి ఒక చెయ్యి, ధర్మాన్ని ఆచరించే బుద్ధి కలగజేయమని అడిగేవాడికి ఒక చెయ్యి, మాకు పైసాలు ఇవి పైసాలు ఇవి అని అడిగేవాడికి ఒక చెయ్యి, నాకు ఏం అక్కర్లేదు మోక్షమే కాదు అడిగేవాడికి ఒక చెయ్యి అని చెప్పి నాలుగు చేతులు పెట్టుకున్నాను మహర్షి. మాకు మోక్షం వద్దు, పైసాలు చాలంటారు కొంతమంది, మాకు జ్ఞానం వద్దు, పైసాలు చాలు, మా కోరుకున్న కోరికలు నెరవేరిపోతే సరిపోతుంది, చచ్చిపోయిన తర్వాత ఏదో డౌట్ ముందు మాకు అనుకున్న కోరికలు సరిపోతే చాలని కొంతమంది అడుగుతారు. ఈ జీవకోట్లు అందరూ బట్టలు నీకంటే మోక్షం కావాలని అందరికీ కావాలనుకోకు అని చెప్పి నాలుగు చేతులు పెట్టుకున్నాను, నాలుగు రకాలకి నాలుగు పడేస్తాను అంటున్నారు వాడే మహావిష్ణు. ఇప్పుడు ఎక్కడో దాటించి ఇందులో మనం ఉన్నాము, ఎందులో ఒక్కరికి అందరం మోక్షం కాదు, అందరికీ ఎక్కర్లేదు. కొంతమందికి తాత్కాలికంగా కోరికలు నెరవేర్లే సరిపోతుంది, కొంతమందికి ఏదైనా తలకాయ పోటీ ఉంటే మాకేం అక్కడే తలకాయ పోటీ తగ్గిపోతే సరిపోతుంది అనిపిస్తుంది. అందరూ తల రకంగా అడుగుతారు ఉంటారు, అంటే నాలుగు చేతులు పెట్టుకున్నాను నాలుగు రకాలకి, నాలుగు రకాల మనుషులకి నాలుగు రకాలకి ఇవ్వటానికి బట్టారు, మోక్షం కూడా అడుగుతారు, వాళ్ళకు కూడా చేయి పెట్టుకున్నాను, వాడికి ఇచ్చి చేయి అది వేరే. అయితే ఆ చేతులకి చావులేదు, ఆ చేతులకి చావులేదు. ఇక్కడ మనం ఎవరైనా ఆదరిస్తూ ఉంటారనుకునే మనుషులు, అది చచ్చిపోతే ఆదరించేవాళ్ళు మనకు కనుక్కోరు. ఇది ఆదరించేవాళ్ళంటే మంచిదే, కానీ మనం ఎక్కువ భగవంతుడి మీద ఆధారపడటం మంచిది. ఇది ఆ చేతులకు ఇంటికి చావులే, ఈ చేతులకు చావుంటే నేను ఎవరైనా అడుగుతాను కదా, ఈ మధ్య మీరు పుట్టింటికి వెళ్ళారు, అయితే మా అమ్మ చచ్చిపోయింది కదండి, ఎవరున్నాడు పుట్టింటికాడు, ఎవరు కాదు ఏంటి, ఎవరు పలకరించేవాళ్ళు ఎవరున్నారు, భోజనం మాట ఎదురైంది అసలు, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు ఎవరున్నాడు పుట్టింటికాడు, అమ్మ పోయింది కదా, భోజనాలు బుట్లు ఎదురైంది, రైతుల బుట్లు కూడా ఎదురైంది, అది అడిగేవాళ్ళు ఎవరున్నారు, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు ఎవరున్నారు, అమ్మ పోయింది. అటువంటి అమ్మ కాదు ఇచ్చేది, అటువంటి అమ్మ చేతులు కాదు ఇచ్చేది, అంటే పూర్తిగా మనం ఆధారపడవలసిన చేతులు. అలా పై దగ్గర చెప్పి అయ్యే మహావిష్ణువు యొక్క నాలుగు చతుర్భుజుడు నిజమైన సుఖి సృష్టిలో నిజమైన సుఖి ఎవరంటే ఒక జ్ఞాని మాత్రమే. ఆ జ్ఞానం ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని కరుణ లేకుండా దయని ఆ జ్ఞానాన్ని మనం పొందలేదు. ఆయన దయ లేకుండా జ్ఞానాన్ని మనం పొందలేదు. ఆయన అనుగ్రహం లేకుండా పొందలేదు. అంటే మీరు ధర్మాన్ని ఆచరిస్తుంటే ఎప్పుడు మీకు ఫలితం ఇవ్వాలో ఎక్కడ ఫలితం ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దానికి తెలుస్తుంది. ధర్మస్వరూపులు భగవంతుడు మీరు చేసిన పనికి మీకు ఫలితం ఇవ్వకుండా భగవంతుని ఇచ్చిపోవడం అది మరిచిపోవడం మరిచిపోవడం జ్ఞాపకించుకోవడం అనేది మనుషులకు సంబంధించిన విషయాలు. ఆయన చైతన్యం భగవంతుడు మనలాగా మరిచిపోవడం భగవంతుడు ఆయన చైతన్య స్వరూపుడు మరిచిపోవడం జ్ఞాపకం అనేది మన మనుషులకు సంబంధించిన విషయాలు. ఇంకా మాటలు అక్కడ జాగ్రత్తగా ఉండండి, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికి రాదు. చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాంధీ గారు చెప్పినట్టు చెడు అనకు, చెడు చూడకు, చెడు వినకు. ఇది నీకు ఆధ్యాత్మికంగా చివరి వ్యక్తిని కూడా చివరి ఆటంకాన్ని కూడా దాటించే శక్తి ఉండాల్సిలోనే ఉంది. మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేటప్పుడు చివరి వ్యక్తిని కూడా దాటించి తీసుకెళ్తున్నట్టు చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు. అదే గాంధీ గారు గురు, అదే మూడు కోసులు బాబు. ఓం నమః నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ. మీకు మంచి గుణాలు సంపాదించుకుంటున్నారంటే ఏదో టైంలో ఏదో జన్మలో మీరు నిర్గుణ స్థితికి వెళ్ళిపోతారు, అంటే చైతన్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ గుణాలు నిర్గుణ స్థితిని తీసుకొస్తాయి. ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్. ఆంజనేయస్వామి ఏమన్నాడు? ఆంజనేయస్వామి అవతారమని చెప్తాడు సాయిబాబా. ఆంజనేయస్వామి ఉన్నాడు వైకుంఠం నాకు వద్దు, నీ నామం వినపడకంటే నాకు చెప్పి సరిపో. ఓం నమో నారాయణాయ అంటే భగవంతుడి మీద మనకు భక్తి ఎందుకు కలగటం లేదంటే ఆయన శక్తి తెలుగుతున్నాడు. ఆయన శక్తి మనకు తెలుస్తుంటే భగవంతుడి శక్తి గురించి శ్రవణం చేస్తుంటే భక్తి కలుగుతుంది. ఈశ్వరుడంటే ఇంత శక్తి ఉంది ఈశ్వరుడని ఆ శక్తి మనకు తెలియకపోతే మనకు భక్తి కలగదు. భక్తి లేకపోతే ముక్తి లేదు. ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి మీరు, భగవంతుడు ఎత్తివాడో మనకి తెలియతేనే మన మనసులో ఉన్న మనకి చూడ మన మనసు ఆయనకి తెలియదు. భగవంతుడు ఎవరో మనకి మన మనసుకు తెలియతేనే మన మనసు గురించి ఆయనకి తెలుసు. ఆయన ఎవరో మనకు తెలియదు కానీ మన మనసు గురించి మటుకి ఆయనకి తెలుసు. ఆ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు వెళ్ళివాడు అనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళివాడు ఏం కాదు, ధనుసు కాదు, ముద్దబ్బాయి కాదు భగవంతుడు. నీ మనసులో ఏముందో నీకు తెలియకపోవచ్చు కానీ భగవంతుడు తెలియకుండా ఉండడు. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు.